ఇప్పుడు మీకోసం చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్ అండ్ నాట్ నెసెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మై ఇన్ మీడియా. ఆల్ ది మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్ ఈజ్ వారెంటెడ్ బై ద హోస్ట్ దట్ ద వర్క్ ఈస్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ ఆబ్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. ఎట్ సర్టెన్ టైమ్స్ ద హోస్ట్ మే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ విచ్ మే బి స్లైట్లీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బయాస్డ్ అండ్ హెన్స్ లిజనర్స్ డిస్క్రెషన్ ఈజ్ అడ్వైజ్డ్.
పరమేశ్వర స్వరూపులకు పాఠకులకు నమస్కారం. నేను వ్రాసిన ఈ పద్యానికి కాస్త అర్థము చెప్పి ప్రయత్నం చేస్తాను. మామ మామ మీకు మా సంపదలనిచ్చి మసలజేయు మంచి సంతునిచ్చి మామ దీశునతము మది నిలిపి నితియించి మంచి పొందగలరు మరల మరలా. మామ మామ అంటే మామకు మామ అని అర్థం. లక్ష్మీదేవి తండ్రి సముద్రుడు, అది మనకు తెలిసిన విషయమే. విష్ణువునకు మామ. అదేవిధముగా విష్ణువు పాదముల వద్ద పుట్టుట వల్ల హరిపాదోద్భవయౌట అన్నది మనం విని ఉన్నాము కదా. ఆయన కుమార్తె అంటే విష్ణుమూర్తి యొక్క కుమార్తె గంగ సముద్రుణ్ణి కలవటం వల్ల సముద్రుడు తిరిగి విష్ణువునకు అల్లుడైనాడు. అంటే విష్ణువు సముద్రునికి మామ అయినాడు. ఇది మామ మామకు అర్థం. అంటే ఇక లక్ష్మి, మా అంటే లక్ష్మి లేక సిరి. కాబట్టి మా సంపదలు అంటే సిరి సంపదలు అని, మా అంటే మహా లేక గొప్ప అధికముగా అనే అర్థము కూడా ఉంది. అంటే మీకు ఐశ్వర్యము అధికముగా ఇస్తూ మంచి సంతాన సౌభాగ్యాన్ని కూడా కలిగించాలి అని. అటువంటి మామధీషు, మా మదీషు అంటే లక్ష్మీదేవి మనసుకు అధిపతి అయినటువంటి వాడు. అంటే విష్ణువును కలకాలము భక్తితో ప్రార్థించుతూ మీరు కోరుకునే మంచి నెలలా పొందగలరు అని నాకు తెలిసిన అర్థం. ఒక 50 సంవత్సరములు వెనుకకు వెళితే మన జీవన విధానంలో వచ్చిన పెను మార్పులను చూసి ఆత్మావలోకనం చేసుకుంటే ఎంత పోగొట్టుకున్నాము అన్నది మనకు అవగతమవుతుంది. మా కాలములో పుస్తకములు వాటి యొక్క సారము మా మెదడుకు ఎక్కేది. నేడు పుస్తకాలు సంచులకు ఎక్కుతున్నాయి కానీ మెదడుకు తక్కువగా ఎక్కుతుందని నా ఉద్దేశ్యం. జీవన విధానములోని పెను మార్పు ఇందులకు కారణము. భార్య భర్త ఉద్యోగానికి పోతే పిల్లల బాధ్యత ఎవరిది? ఆయాది. ఆయా నేడు ఆయా రేపు గయా. తల్లిదండ్రులు దేవునికి కైమూర్చి దేవా చూపించు నీదయా అని అనాలి మళ్ళీ కొత్త ఆయా వచ్చే వరకు. చిన్న వయసులో కళ్ళజోళ్ళు వస్తున్నాయి, ఆరోగ్యానికి అవకతవకలవుతున్నాయి. అయినా మన జీవన విధానమును పునర్విమర్శ చేసుకునే పురుసత్తు కూడా లేదు మనకు. దీనికి కారణము ఒక్కసారి వినండి. ఇంటి పొయ్యి మంట పైన వంట చేయు పెంటెందుకు మింటికిగయు ధరలున్న కంటికింపు పంటికింపు తారామణి హారమ్ముల పణ్యారపు భవనమ్ముల వంటలె మాకనుల పంట అనుచుపోవు పిల్లలతో భార్యాభర్తల జంట వారి మాట కాదనుటకు మనమందరమెవ్వరంట. ఇది మన పరిస్థితి. మరి ఈ పరిస్థితిలో ఆరోగ్యమును గురించి ఆలోచన చేసే అవకాశమే అందుబాటులోనికి రాదు. కాబట్టి కొంచెం పెద్దయిన వెంటనే ఏ పిజ్జాహట్ నుండినో లేక ఏ డొమినోస్ పిజ్జా నుండినో కంటగింపైన కెంటకీచికనే కంటికింపని తలచి తెప్పించుకొని తిని కోరి కోరి ఆరోగ్యమును పాడు చేసుకునే నేటి యువత సరళిని కూర్చి నేను వ్రాసిన 4 మాటలు వినండి. పిజ్జాలు బర్గర్లు ప్రియ భోజనం మాయే మంచి దొన్నల రొట్టె మరుగుపడియే నూడుల్స్ ఫాస్తాలు నోరూరగా చేసే సద్యంబళులెల్ల సమసిపోయే చాక్లెట్లు కేకులు చాలా ప్రియమును గూర్చే వెరుశెనగలుండ వెగటు గలిగే కెంటకీ చికనేమో కంటికింపైపోయే ఇంటి వంటకాలు మంటగలిసే వైను బ్రాందీల విస్కీల వరద మునిగి స్టారు హోటళ్ళకేగేటి సరళి పెరిగి పనికి మాలిన ఎలవాట్ల ఫలితమంది ఆసుపత్రుల పాలో వీరి అధిక యువత.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
నమస్కారం అండి, నేను రఘు కుంచే. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇందుగలడందు లేడని సందేహం వలదు. సాహిత్యం, సినిమా, సైన్స్, చరిత్ర, రాజనీతి, సైకాలజీ, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, చరిత్రను మలుపు తిప్పిన గొప్ప వ్యక్తులు, ఇలా వివిధ అంశాలలో నేను నేర్చుకున్నవి, నన్ను ఆశ్చర్యపరిచినవి మీతో పంచుకోవడానికి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 to 7 ఇండియన్ స్టాండర్డ్ టైంకి పీవీకేతో పిచ్చాపాటి కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తున్నాను. కార్యక్రమం పునఃప్రసారం సాయంత్రం 6:30 to 7 ఈస్టర్న్ స్టాండర్డ్ టైంలో కూడా.
హాయ్, దిస్ ఇస్ సాకేత్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 minute మ్యూజిక్ బైట్.
డౌన్లోడ్ మైండ్ మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడాలంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా. మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
చెడ్డను గురించి చెప్పుకున్నాము, మరి మంచిని గురించి కూడా చెప్పుకోవద్దు. ఈరోజు ఇంకొక అజరామర సూక్తి గురించి చెప్పుకుందాం. శతేషు జాయతే శూరాః, సహస్రేషు చ పండితః, వక్తా దశ సహస్రేషు దాతా భవతి వానవా. ఇది వ్యాసస్మృతిలోనిది. దీని గురించి ఒక మాట చెప్పుకుందాం. 100కి ఒక శూరుడు, 1000కి ఒక పండితుడు, 10,000కు ఒక వక్త కలుగుతారు, కానీ దాత మాత్రం దొరుకుతాడనే చెప్పడానికి వీలు కాదు. శూరుడు మనకు అందరిలో కనిపించడు. అసలు శూరత్వము అంటే యుద్ధాలలో పాల్గొనడం కాదు, తలపెట్టిన కార్యమును సమర్థవంతముగా నిర్వహించడం శూరత్వము. అందుకే కార్యశూరుడు అన్న పలుకుబడి ప్రాచుర్యమునకు వచ్చినది. ఈ కార్యశూరత కలిగిన వాడు ఒక నిస్సహాయునికి చేయూతనిస్తే సమాజమే శ్రేయోదాయకమవుతుంది. అటువంటి శూరులు పూర్వము 100కి ఒకరుండేవారు. ఇప్పుడు వీరత్వము, ధీరత్వము, శూరత్వము అన్నీ స్వార్థములో మాత్రమే నిండి ఉంటాయి. ఈ కాలము ఒకరి కొరకు పాటుపడేవాడు దొరుకుట సముద్రములో మంచినీరు వెదుకుటేనేమో. ఇక పాండిత్యం విషయానికి వస్తే ఏదో కళాశాలకు పోవడము, స్నాతక పట్టాలను పుచ్చుకోవడము మాత్రం కాదు, పాండిత్యమునకు జిజ్ఞాస అవసరము. కోరిక ఉంటేనే కదా తీర్చుకోవాలని తపన ఉంటుంది. పూర్వము అటువంటి వారు 1000కి ఒక్కరుండేవారట. అటువంటి వారి వద్ద నేర్చుకోవాలనే తహతహ కూడా నాటి జనులలో ఉండేది. మరి నేడో అందరూ పండితులే. ఆ మాటకొస్తే ఏమీ తెలియని నేను కూడా పండితుడనే. ఈ కాలం ఎందరో పండితులు పండితుల పేరుతో చలామణి అవుతున్నారు. ఇక వక్తృత్వం గురించి భర్తృహరి సుభాషితములలో తెలిపిన వాక్కును గురించిన ఒక మంచి మాట నేను మీకు తెలియపరుస్తాను. భూషలు కావు మర్చ్యులకు భూరిమయాంగద తారహారముల్ భూషిత కేశపాశ ముదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలు కావు పూరుషుని భూషితు చేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణములు నశించు నన్నియున్. నగలు ఎన్ని దిగేసుకున్నా నెత్తికి అత్తరు నూనెలు ఎన్ని రాసినా తలుపులీనే బట్టలు ఎన్ని ధరించినా అవి నోరు తెరిచే వరకే ఉపయోగపడతాయి. నోరు తెరిచిన పిదప పేరు తెచ్చేది మన నోటి మాటే. కాబట్టి ప్రియవక్తృత్వం, వాగ్భూషణం, వజఃప్రసంగం అని ఎన్నో విధాలుగా మాట యొక్క మహిమను గురించి తెలిపినారు నాటి మహనీయులు. పూర్వము అట్టి వక్తలు 10,000 ఒకరు ఉండేవారట. అప్పుడు చెప్పేవారు తక్కువ, వినేవారు ఎక్కువ. మరి నేడో అందరూ చెప్పేవారే, ఇక వినేవారేరి? మన రాజకీయ నాయకులు మాట్లాడితే ఎదుట నిలిచిన వాడు తల తప్ప ఒళ్ళంతా తడిసి ముద్దయ్య కూడా తప్పించి వేరే ప్రయోజనమేమీ ఉండదు. అది గాలికి నిలిచే ఊక అంటే గాలికి ఊక అసలు నిలవదు కదా. ఇక దానగుణం, లక్షల సంవత్సరముల కాలములో దాతలుగా మన మనసును చెరగని ముద్ర వేసిన వారు చాలా కొద్దిమంది. వారిలో శిబి చక్రవర్తి, బలిచక్రవర్తి, రంతిదేవుడు, దానకరుడు మొదలగు వారు వాసికెక్కినారు. భాగవతములో బలిచక్రవర్తి శుక్రాచార్యునితో అంటాడు, కారే రాజ్యముల్ గలుగవే, కారే రాజులు రాజ్యముల్ కలుగవే, గర్వోన్నతిన్ చందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలరే భూమిపై పేరైనన్ కలదే, శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారలున్ కలుగరే ఇక్కాలమున్ భార్గవా. రాజులు లక్షల కొద్దీ రాను వచ్చినారు, పోను పోయినారు. సినిమా హాలు గొప్పదైతే ప్రయోజనము ఉండదు. అందులో ఆడే సినిమాను బట్టే దానికి వచ్చేది పేరు. బాహుబలి ఆడితే పేరు వస్తుంది, కానీ గోడ మీద పిల్లి ఆడితే పేరు రాదు కదా. అందుకే దాత ఎన్ని కోట్లలోనైనా ఒక్కడైనా దొరుకుతాడో దొరకడో చెప్పుట కష్టం అన్నారు ఆ కాలంలోనే. మరి నేడో 100 రూపాయలు ఇచ్చిన వాడు కూడా తన పేరు వార్తాపత్రికలో ప్రముఖంగా కనిపించాలనుకుంటాడు. మరి ఈ విషయము ఎన్నికలకు ఇచ్చే చందాలకు వర్తించదు. ఎందుకనో, ఒక చేత ఇచ్చిన దానము ఇంకొక చేతికి తెలియకూడదు అన్నది పెద్దల మాట. ఈ కాలంలో వాగ్దానము కూడా దానము క్రిందనే జమ. ఇది 100 రూపాయలు దానము చేసి 1,000 రూపాయల హోర్డింగ్ పెట్టించుకునే కాలము. మన పద్ధతులు మార్చుకుందాము. ఒక్కసారి నేను వ్రాసిన ఈ పద్యమును మనసారా వినండి. దాన ధర్మములను దండిగా చేసియు తమదు ఖ్యాతినాడు తలువరైరి, డబ్బు 100 ఇచ్చి డప్పు కొట్టుకొనేటి దాతలైరి నేడు ధరణి నిండా. కాబట్టి ఇకనైనా ఈ విధమైన ఆలోచనలు మానుకొని మంచిని పెంచవలననే దృఢ సంకల్పముతో అడుగు ముందుకు వేస్తాము.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
నమస్తే, దిస్ ఇస్ రజని. You are now listening to Mind Media, the voice of India.
जिंदगी में दिन का रात में ढल जाना और रात का सुबह में पिघल जाना जितनी आम बात है, उतनी ही आम खुशियां और गम, जीत और हार है. पर जिंदगी को तो आगे बढ़ना ही है. Life should go on. इसीलिए मैं आपकी आरजे शाज आ रही हूँ लेके छोटी बड़ी खुशियां और गम, जीत और हार, लोगों और रिश्तों की बातें हर रविवार सुबह 9 से 9:30 तक, यानी एवरी संडे मॉर्निंग 9 AM to 9:30 AM IST और US में दोपहर 2 से 2:30 तक, यानी 2 to 2:30 PM. सुनना मत भूलिएगा जिंदगी में ज़ारा, लाइफ गोस ऑन, आपकी आरजे शास के साथ. खुल के करिए अपने दिल की बात.
नमस्ते, नेनु मी विद्या राणी. 1 मिनट बाइट्स कार्यक्रम लो इप्पुडु मी कोसम సుమతి శతకంలోని ఒక పద్యం. పాలను గలసిన జలమును బాల విధంబుననేయుండు వరికింపంగా, బాల చవి జరచుగావున బాల సుడవువా పొందు వలదుర సుమతి. ఈ పద్యం యొక్క భావం, పాలలో నీరు కలిపితే పాలు రంగును కోల్పోదు, కానీ శోధించి చూస్తే పాలు రుచిని కోల్పోతుంది. అట్లే చెడ్డవారితో స్నేహం చేసే మంచివారు కూడా తన మంచి గుణములను కోల్పోతారు అని భావం. ధన్యవాదములు.
మైండ్ మీడియా సౌండ్ క్లౌడ్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialో వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇక అసలు విషయానికి వస్తే, ఈరోజు మన తెలుగువాడి మహామహిమాన్వితుడై మహామహులచే మహనీయుడనిపించుకున్న త్రైలింగ స్వామి వారిని గురించి తెలుసుకొని వారి పాదదోయికి సాష్టాంగ ప్రణామముల ఆచరించుదాము. మనకు ప్రేమానంద తెలుసు, నిత్యానంద తెలుసు, బాలసాయి తెలుసు, అసారాం తెలుసు, పీర్బాబా తెలుసు, కానీ నిజమైన యోగుల గురించి తెలియదు. ఎందుకంటే ప్రచార సాధనాలకు కావలసిన మసాలాలు నిజాయితీలో ఉండవు. ఒక స్వామి రామకృష్ణ, స్వామి వివేకానంద, రమణ మహర్షి, స్వామి శివానంద, లాహిరి మహాశయులు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చేంతాడంత అయ్యే ఈ మహనీయుల గురించి మన వార్తాపత్రికల్లో, దూరదర్శనులలో బహుశా తక్కువగా వింటాము. ఈ జాబితాలో ఒక మహారత్నమే త్రిలింగ స్వామి. ఇప్పుడు మన తెలుగువాడై ఉండి మనలో ఎక్కువ మందికి తెలియని, తెలిసినా తలువని, తలచినా తెలుపని ఆ మహనీయుని గురించి తెలుసుకుందాము. పుట్టింది తెలుగునాటనైన ఆయన జీవితములో అధిక శాతము కాశీలోనే గడిచింది. ఆయన చూపిన మహిమలు, పొందిన సిద్ధులు, దివ్య విభూతులు అనేకం, అపారం, అనంతం. ఆయన అసలు పేరు శివరామయ్య. విశాఖపట్నం జిల్లా విజయనగరం దగ్గరలో హాలియా గ్రామంలో జన్మించినారు వీరు. తండ్రి నరసింహారావు గారు, తల్లి విద్యావతి. సంపన్న బ్రాహ్మణ కుటుంబం వారిది. ఆయన జననం 1912-1607. తల్లి పూజ చేసుకుంటూ ఉంటే శివలింగం నుండి వింత కాంతి ఈ బాలుడి మీద పడటం ఆమె చూసి చాలా గొప్ప యోగ్యుడవుతాడు అని అందరూ అన్నారు, వారు అనుకున్నారు. చిన్నప్పటి నుండి ఐహిక వాంఛల మీద కోరిక లేదు ఆయనకు. 40 ఏళ్లకు తండ్రి, 52వ ఏట తల్లి చనిపోవడం జరిగింది. శ్మశానాన్నే ఇల్లుగా చేసుకుని ఆస్తిని అంతా సవతి తమ్ముడు శ్రీధరుడికిచ్చి అక్కడే ఇంకో 20 ఏళ్ల దాకా గడిపి హఠాత్తుగా స్వగ్రామం వదిలి పాటియాల సంస్థానంలో ఉన్న బస్తర్ చేరి అక్కడ భాగీరథీ స్వామితో పుష్కర తీర్థానికి వెళ్ళి ఆయనతో సన్యాస దీక్ష గడించి గణపతి స్వామి అనే దీక్షానామమును స్వీకరించినారు ఆయన. గురు సమక్షంలో 10 ఏళ్ల సాధన చేసి అద్భుత శక్తుల్ని సంపాదించుకున్నాడు. సిద్ధులు పొందిన కాలము నుండి ఆయన దిగంబరుడే. ఆయనకు అప్పుడు 78 సంవత్సరాల వయసు. గురువు మరణించిన తరువాత తీర్థయాత్రలు చేస్తూ రామేశ్వరం చేరినాడు. అచ్చట ఆయన చూపిన లీలలకు ఆశ్చర్యచకితులై ఆయనను అపర రామలింగేశ్వరుడిని కొనియాడినారు అక్కడి వారు. అక్కడి నుండి నేపాల్ చేరి అక్కడ అడవిలో తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక పులి వచ్చి ఆయనకు ఎదురుగా చేష్టలుడికి కూర్చొని ఉండిపోయింది. రాజుగారి బంధువు ఒకతను ఈ దృశ్యాన్ని చూసి పులిని చంపడానికి ప్రయత్నిస్తే వలదన్నాడు ఆయన. నేపాల్ రాజుకు ఆ విషయం తెలుపగా ఆయన వచ్చి సాష్టాంగ దండ ప్రణామం ఆచరించి అనేక కానుకలిస్తే వలదని, జంతుహింస చేయవద్దని హితవు చెప్పి అక్కడి నుండి టిబెట్, ఆ తర్వాత మానస సరోవరం దర్శించి దారిలో ఎన్నో అద్భుతాలను చూపించి హిమాలయాలలో చాలా కాలం తపస్సు చేసి నర్మదా నదీ తీరంలో మార్కండేయ ఆశ్రమంలో కాకీభావా అనే అహోరాత్రాలు తపస్సు చేసే యోగిని దర్శించినాడు. ఒకరోజు తెల్లవారుజామున నర్మదా నదిలో నీటికి బదులు పాలు ప్రవహిస్తున్నట్లు, ఈయన దాన్ని తాగుతున్నట్లు కాకీబాబా చూసి ఆయన మహిమను గుర్తించడం జరిగింది. ఆ విషయం స్వామికి తెలిపితే తనను వదిలి వెళ్ళిపోతాడని ఆయన మిన్నకుండిపోయినాడు. అయినా ఈయన ఒకచోట ఉండేవాడు కాదు కదా. 1733లో ప్రయాగ చేరినారు ఆయన. తపోనిష్టలో ఉండగా ఒకసారి కుంభవృష్టి కురుస్తూ ఉంటే శిష్యుడు రామతారణ భట్టాచార్య ఆశ్రమంలోకి పోదామని చెప్పినా కదలలేదు. దూరంలో ఒక పడవ మునిగిపోతుందని, దాన్ని రక్షించాలని సంజ్ఞ చేయడమే కాకుండా అతడు అక్కడికి వెళ్లే లోపల పడవ మునుగుతూ ఉంటే స్వామి అక్కడ పడవ మీద చేరి దాన్ని రక్షించడం చూసి ఆశ్చర్యపడడం అతని వంతయింది. ఊరూరు తిరుగుతూ వీరు 1737లో తన 130వ ఏట కాశీ చేరడం జరిగింది. అంతే, తాను జీవాత్మను పరమాత్మ సాహిత్యము చేర్చే వరకు అంటే 150 సంవత్సరాలు కాశీలోనే గడపడం జరిగింది. ఆయనది 300 పౌండ్ల బరువైన భారీ విగ్రహము. గడ్డాలు మీసాలు పెరిగి దీర్ఘ శరీరంతో దిశములతో మెడలో పెద్ద రుద్రాక్షమాలతో బాణ కడుపుతో కాశీనగర వీధుల్లో సంచరించేవాడు. క్షురకులెవరైనా తనకు క్షురకర్మ చేస్తే చేయించుకునేవాడు. గంటల కొలది గంగాజలంపై పద్మాసనంలో తేలి ఉండేవాడు, లేదంటే గంటల కొద్ది నీటిలో మునిగి ఉండేవాడు. ప్రాణాయామము అంటే శ్వాస నియంత్రణ, రేచక అంటే గాలిని బయటికి వదలడం, పూరక అంటే లోనికి పీల్చడం, కుంభక లోపలి ప్రాణవాయువును అలానే నిలిపి ఉంచడం, హృదయాన్ని పరిపుష్టం చేయడానికి, మనస్సును ఒకే విషయం మీద లగ్నం చేయడానికి ఈ ప్రాణాయామం ఉపకరిస్తుంది. ఇందులో ఆ మహనీయుడు పరాకాష్ఠను అందుకోగలిగినాడు కాబట్టి ఆయనకు ఆ విద్యలు సిద్ధించినాయి. కుష్ఠురోగులకు సేవ చేసి వారిని ఆదరించినాడు బాబా. వేదవ్యాస ఆశ్రమం చేరి అక్కడ సీతానాథ బంధోపాధ్యాయుని క్షయవ్యాధి పోగొట్టి హనుమాన్ ఘాట్ చేరినాడు ఆయన. కొంతకాలం తరువాత అక్కడి నుండి దశాశ్వమేధ ఘాట్కు తన మకామును మార్చినాడు ఆ మహనీయుడు. ఒక మరాఠీ గృహిణి రోజూ విశ్వేశ్వరుడి అభిషేకం చేసి వస్తూ ఈ దిగంబర స్వామిని చూసి ఏవగించుకునేది. ఆమె భర్తకు రాచపుండు. ఆవిడ శ్రేయోభిలాషులెందరో ఆమెను దిగంబరస్వామి శరణు వేడమన్నారు. తాను ఏవగించుకునే వ్యక్తిని శరణు కోరడము ఆమెకు మింగుడు పడలేదు. భక్త వ్యాధి ముదరదొచ్చింది. గత్యంతరాలన్నీ తలుపులు మూసేసి వేయడంతో స్వామిని శరణు కోరక తప్పలేదు ఆమెకు. కానీ తాను తూలనాడిన ఆయన దగ్గరకు వెళ్ళటానికి సందేహించింది. చివరికి వెళ్ళి ఆయన కాళ్ల మీద పడింది. దయామయుడైన ఆయన ఇచ్చిన విభూతితో జబ్బు మాయమైంది. కాశీ మహానగరంలో ఎందరో తెలుగువారు ఉపాధ్యాయులుగా అధ్యాపకులుగా ఉండేవారు. వారు ఈ దిగంబర స్వామి తెలుగువాడిని గుర్తించినారు. ఆయనకు త్రిలింగస్వామి అనే పేరు పెట్టినారు. తెలుగుదేశం అంటే త్రిలింగ దేశమే కదా. అప్పటి నుండి ఆ పేరే స్థిరపడిపోయింది ఆయనకు. 1800 తన మకామును దశాశ్వమేధ ఘాట్ నుండి బిందు మాధవానికి మార్చినారు. ఎప్పుడూ మౌనమే, ధ్యానమే, తపస్సు, యోగ సమాధే. అందుకే ఆయన్ను మౌనబాబా అన్నారు. ఆ నోటా ఈ నోటా స్వామివారి మహత్యము ప్రాకి కాశీరాజును చేరింది. ఆయన గంగానదిలో ఉన్నారని తెలిసి తన పడవలో ఆ ప్రాంతం చేరినారు. స్వామిని గుర్తించి పడవలోకి సాదరముగా ఆహ్వానించినారు. స్వామి అందులో కూర్చున్న తర్వాత వారితో ముచ్చటిస్తూ బ్రిటిషు వారు తన గొప్పదనమునకు బహుమతిగా ఇచ్చిన ఖడ్గమును స్వామికి చూపింపదలిచి ఆయన చేతికి అందివ్వబోతే అది జారి గంగలో పడిపోయింది. వెంటనే అంత లోతుకు దిగి దాన్ని తెచ్చేవారు దొరకరు కదా. వారు వచ్చే వరకు కత్తి గంగలో ఉన్న చోటనే ఉండిపోదు కదా. కిన్నుడైన రాజును చూసి స్వామి పడవలో కూర్చుని ఉంటూనే తన చేతిని గంగలోపలికి పోనివ్వజేసినాడు. ఆ చేయి ఎంత లోతుకు పోయినదో మనకు తెలియదు. కానీ అది బయటకు మాత్రము రెండూ ఒకే విధమైనటువంటి విధముగా ఉండే కత్తులతో వచ్చింది. తన కత్తిని తీసుకోమని రాజును అడిగితే ఆయన అది గుర్తించలేకపోయినాడట. స్వామి రాజు కత్తిని రాజుకు ఇచ్చి రెండవ కత్తిని తిరిగి గంగలోనే పారవేసినాడట. దిగంబరంగా తిరగటం కొంతమందికి నచ్చక కేసు పెట్టినారు కోర్టులో. కేసు నడిచింది. ఆయన్ను బంధించి తీసుకుని రమ్మని న్యాయాధీశుని ఉత్తరువు. రాజు తలచితే దెబ్బలకు కుదవా. స్వామిని తక్షణం న్యాయస్థానంలో ప్రవేశపెట్టినారు. ఆయన మహిమలను అధికారులు ఆయనకు వివరించిన ఆయన పెడచెవిన పెట్టడం జరిగింది. స్వామి శుద్ధ శాఖాగారి అని తెలిసిన ఆ న్యాయాధిపుడు మాంసం స్వామి తింటే శిక్షించను అన్నాడు. స్వామి సైగలతో తాను తినేదాన్ని మెజిస్ట్రేట్ తింటారా అని ప్రశ్నించినాడు. జవాబు వచ్చేలోపలే తన చేతిలో మల విసర్జన చేసుకుని నోట్లో వేసుకుని తినేసినారు ఆయన. మతిపోయింది న్యాయాధీశునకు. విడ్డూరమైన ఈ విషయం ఏమిటంటే దుర్గంధమునకు బదులు సుగంధ పరిమళం కోర్టు అంతా వ్యాపించింది. స్వామి మహిమను గ్రహించిన న్యాయాధిపతి వారు దిగంబరముగా తిరగవచ్చున్న తీర్పును ఇచ్చివేయడం తప్ప వేరే మార్గాంతరం లేకపోయింది. ఒకసారి ఒక ఆకతాయి ఆయన బజారులో వెళ్తుంటే మర్మాంగాన్ని గుంజడం జరిగింది. అది కొన్ని గజాలు సాగింది. వాడు భయపడి పారిపోయాడు. దుండగులు కొందరు సున్నపుతేట తెచ్చి పాలు అని చెప్పడం జరిగింది. శుభ్రంగా తాగేశాడు స్వామి. ఆ దుండగుల కడుపులో మండనారంభించింది. వారు తప్పు తెలుసుకుని స్వామి పాదాలపై వాలినారట. స్వామి వారితో ఇప్పుడు తెలిసినదా, మీరు నేను వేరు కాదని అన్నారు. దుండగులు చెంపలు వేసుకుని స్వామికి సాగిలబడి మొక్కి క్షమాపణ చెప్పుకొని అచ్చటి నుండి నిష్క్రమించినారు. స్వామి మిగిలిన దాన్ని మూత్ర రూపమున విసర్జించినారు. శ్రీరామకృష్ణ పరమహంస 1868 కాశీ వచ్చినప్పుడు తన మేనల్లుడు హృదయనాథ్తో కలిసి మౌనస్వామిని దర్శించినారు. ఆయనకు బాబా నస్యం వేసుకునే కాయ కానుకగా ఇచ్చినారు. స్వామిని నడయాడే విశ్వనాథుడిని చెప్పినారట పరమహంస. ఇంకోసారి అర్ధమణుగు పాయసం వండించి తీసుకుని వెళ్ళి స్వామికి అందించి తినిపించినారట పరమహంస. స్వామిని ఈశ్వరుడు ఏకమా అనేకమా అని ప్రశ్నిస్తే సమాధి స్థితిలో ఏకమని, వ్యావహారిక దృష్టిలో అనేకమని సైగలతోనే చెప్పినారట స్వామి పరమహంస గారికి. పరమహంస స్వామిని తన ఆశ్రమానికి ఆహ్వానించి సత్కరించినారు. ఇద్దరూ మహాపురుషులే, పరమహంసలే. ఒకరి విషయం రెండో వారికి తెలుసు. ఎన్నో అద్భుతాలు చేసిన రామకృష్ణులు స్వామిని అంతగా గౌరవించినారంటే మన త్రైలింగ్య స్వామి ఎంతటి మహిమాన్వితుడో మనకు అర్థమవుతుంది. ఒకసారి రాజఘాట్ నుండి విద్యానంద స్వామి అనే యతి వీరిని దర్శించడానికి కేదార్ఘాట్లో ఉన్న స్వామి దగ్గరకు వచ్చినారు. ఇద్దరూ గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. కాసేపట్లో అందరూ చూస్తుండగానే ఇద్దరూ మాయమైనారు. అరగంట తర్వాత స్వామి తిరిగి రావడం జరిగింది. తాను ఆయన్ను రాజఘాట్లో దింపి వచ్చాను అని స్వామి అందరి సందేహాల్ని తీర్చినారు అప్పుడు. అంటే ఆయన అష్టసిద్ధులు గడించిన మహిమాన్వితుడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. వారణాసికి వచ్చిన మరొక మహనీయుడైన లాహిరి మహాశయుని గురించి త్రిలింగ స్వామి వారు 4 మాటలు చెప్పుటకు తన మౌనము వీడినారు. వారి శిష్యులు వెంటనే, స్వామి, సర్వసంగ పరిత్యాగులై పరమేశ్వరానుగ్రహం పడిసిన మీరు ఒక సామాన్య సంసారి కొరకు మౌనము వీడుటయా అన్నారు. అందుకు స్వామివారు ఈ విధంగా తన శిష్యులకు సెలవిచ్చినారు. ఏమాత్రము నొప్పి కలిగించకుండా తల్లి పిల్లి తన కూనలను ఎక్కడ ఉంచితే అక్కడ ఇమిడిపోతాయి కదా. లాహిరి మహాశీలు కూడా అటువంటి ఒక పిల్లి కూన వంటి వారు. తల్లి ఆదేశము ప్రకారము ఆయన సంసారమన్న స్థావరములో ఇమిడిపోయినారు. నేను సర్వసంగ పరిత్యాగినై సాధించినది వారు సంసారంలో ఉంటూనే సాధించగలిగినారు. వారిని గురించి మాట్లాడుట నాకు అమ్మ ఎసిగిన వరమని అన్నాడు. ఇప్పుడు నేను వ్రాసిన వారి మహత్యమును గురించి కూడా లోకులు అనేక విధముగా వారిని గురించి తెలిసిన వారు చెప్పుకుంటారు. కానీ వారి మహత్వం గురించిన అనుమానము ఎవరికీ లేదు. పంచగంగా ఘట్టంలో చిన్న భూగ్రహం నిర్మింపజేసుకుని 32 ఏళ్ళు సేవ చేసి ఆయన విగ్రహాన్ని చేయించాలని 2 నెలల గడువు కావాలని కోరితే మరణాన్ని వాయిదా వేసుకుని భక్తుడైన మంగళదాస్ కోరిక తీర్చి భూగ్రహం చేరి ఉదయం 8 నుండి మధ్యాహ్నం 3 వరకు యోగ సమాధిలోనే ఉండి తానే బయటకు వచ్చి భక్తుల హారతులు అందుకుని యోగాసనంలో కూర్చుండి బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకుని 26/12/1827 సర్వజిత్ నామ సంవత్సర పుష్య శుద్ధ ఏకాదశి సోమవారం స్వామి తన ఇహ జీవితాన్ని చాలించుకున్నారు. ఆయన శరీరాన్ని చెక్కపెట్టెలో పెట్టి ఆయన కోరిన విధంగానే తాళం వేసి అసి నది నుండి వరుణ నది వరకు, వారణాసికి వరుణ అసి నదుల సంగమమే అన్న పేరుంది కదా, అందువల్ల అసి నది నుండి వరుణ నది దాకా ఊరేగించి గంగానదీ ప్రవాహంలో వదిలారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కాశీ విశ్వేశ్వరునికి ఎలా నిత్యం అభిషేకం పూజ జరుగుతాయో స్వామి విగ్రహానికి కూడా కేదార్ఘాట్లోని మఠంలో జరగడం విశేషం. పతంజలి యోగంలో విభూతి పదంలో చెప్పిన అణిమాది అష్టసిద్ధులు కుంభక యోగంలో త్రిలింగ స్వామి సిద్ధింపజేసుకున్నారు. ఆయన సంస్కృతంలో రాసిన మహావాక్య రత్నావళికి వ్యాఖ్యను బెంగాలీలో రాసినారు. కానీ మన తెలుగువారి దృష్టి దాని మీదికి పోలేదు. 280 సంవత్సరాలు జీవించి స్వచ్ఛంద మరణాన్ని పొంది యోగసిద్ధులలో త్రివిక్రములై ఆశ్రిత జనకల్ప వృక్షమే మౌనముద్రాలంకారులై తెలుగువారై ఉండి ఉత్తర దేశంలో అందులోనూ కాశీ మహాక్షేత్రంలో బ్రహ్మరథం పట్టించుకున్న త్రైలింగ స్వామి గారి నామ ఉచ్చారణ చాలు మనం తరించడానికి.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
అందరికీ నమస్కారం అండి, నేను మీ రామజోగేశ శాస్త్రి, గీత రచయితని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
బంగారం లాంటి మనుషులు, ఆణిముత్యాల లాంటి మనసులు, ఈ రెండూ కలిసిన వారి గురించి విన్నప్పుడు వెన్నెల్లో నీరెండు కలిసి మెరిసినట్టు మన మనసులో ఒక మధురానుభూతి కలుగుతుంది. మన గుండెల్లో ఎవర్ గ్రీన్గా నిలిచే అటువంటి కళాకారుల గురించి చెబుతూ ఆ పాత మధురాలైన వారి పాటలను మీకు వినిపించే కార్యక్రమమే పాత బంగారం. మీ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతేశ్వరంలో తప్పకుండా వినండి.
హాయ్, నేను మీ మణి శర్మ. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరమయ.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద
మైండ్ మీడియా ట్విట్టర్. తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. Follow us on twitter.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మహనీయుడగు త్రిలింగ స్వామికి మానసికముగా సాష్టాంగ దండ ప్రణామమును ఆచరించి వేదాంగముల గురించి కాస్త తెలుసుకుందాం. వేదాంగములు అన్నీ వేదాలలోనే ఉన్నాయిష అని, వేదాలు చదవకుండానే విక్రించే వారిని మనము చూస్తూనే ఉంటాము. నేను వేదాలు చదవలేదు, కానీ వేదాలలో అన్నీ ఉన్నాయని చెప్పిన నా పూర్వజులపైన నమ్మకము, వేదాలంటే గౌరవము నా శక్తి మేరకు తెలుసుకునే ప్రయత్నము చేయించినాయి. అంతో ఇంతో ఎంతో కొంత ఎన్నో విధాలుగా తెలుసుకొని నాకు తెలిసిన 4 మాటలు చెప్పుటకు మీ మ్రోల నిలిచినాను. ఓహో, మీకు నేను కూర్చున్నది నిలిచి ఉన్నది కనిపించదు, అందువల్ల అబద్ధమాడినాను. నిజానికి కూర్చునే ఉన్నాను మీకు వినిపించుటకు సమాయత్తమవుతూ. వేదములోని ఒక ఉదాహరణ మీ ముందుంచి అసలు విషయానికి వస్తాను. యజుర్వేదంలో పద్మకోశ ప్రదీకాశకం హృదయంచాప్యధోముఖం అధోనిష్ట్యావితశాంతి నాభ్యాం ఉపరితిష్ఠతి అనియును, నివారశుకమత్తన్వి పీతాభాస్వస్థ్యనూపమా తస్యా ఆ శిఖాయా మధ్యే పరమా ఆత్మా వ్యవస్థిత అనియును చెప్పబడి ఉన్నది. స్థూలముగా ఈ మంత్రముల అర్థం ఏమిటంటే, గొంతు క్రింద నాభికి జానడెత్తులో అధోముఖముతో ముకుళించిన పద్మము వలె హృదయము ప్రకాశించుతున్నది అని అర్థము. అంటే ఈనాడు మనము ఉపయోగించే లవ్ సింబల్ ఉంది చూసినారా, అది అధోముఖముగా ఉండే పద్మకోశమే, పద్మపు మొగ్గే. అంతేకాకుండా దానికి సమీపములో ఒక వడ్లగింజకున్నంత ముళ్ళు పరిణామములో వెలిగే జ్యోతి అంచున ఒక నీలి శిఖ ఉందట. ఆ శిఖలో పరమాత్ముడు అణురూపములో నిలిచి ఉన్నాడట. ఈ విషయమును ద్రష్టలైన మన ఋషులు శవములను కోసి కనుక్కోలేదు, కేవలం తమ జ్ఞానదృష్టి చేతనే కనుక్కున్నారు. అదేవిధంగా నీటికి సూర్య చంద్ర నక్షత్ర మేఘ మారుతములు సహకారముతో వచ్చే వర్షమునకు కారణమని చెప్పబడింది. అదే విధముగా నీటికి సూర్య చంద్ర నక్షత్ర మేఘ మారుతముల సహకారము చేత వర్షము రావడమునకు కారణమవుతున్నదని చెప్పబడింది. ఈ విధముగా గణితము, ఖగోళము, భూగర్భము, జంతు వృక్ష శాస్త్రముల గురించి కూడా వేదములలో తెలుపబడినది. వేద జ్ఞానము సంపూర్ణముగా సంపాదించవలెనని 1000 సంవత్సరములు భరద్వాజుడు తపస్సు చేస్తే బ్రహ్మ ఒక దోసిలి నీరు సముద్రము నుండి తీసి నీ తపఃఫలమునకు ఒక సముద్రములోని నీటిలో దోసిలి నీటి మేరకు నీకు వేదజ్ఞానము అబ్బినదని చెప్పినాడు. మరి అప్పుడు మనకెంత, మనమెంత? అసలు ఈ సంస్కృతి 1000000 లక్షల సంవత్సరముల నుండి వస్తూ ఉందో మనము నిరూపించలేము. అసలు వేదాంగములు తెలియకుండా వేదములను ఆకళింపు చేసుకోలేము. ఇంకా మహనీయులు ఉన్నారు కాబట్టి మనకు వారు దిశానిర్దేశము చేస్తూ ఉన్నారు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. జగద్గురువు శంకరాచార్యుల వారు భూమిపై ఉన్నది 32 వర్షములైన వారి గొప్పదనం ఈ క్రింది శ్లోకంలో తెలుపబడుతూ ఉంది. అష్టవర్షే చతుర్వేది, ద్వాదశే సర్వశాస్త్రవిత్, షోడశే కృతవాన్ భాష్యం, ద్వాత్రింశే మునిత్రత్యగాత్. అష్టవర్షే చతుర్వేది, ద్వాదశే సర్వశాస్త్రవిత్, షోడశే కృతవాన్ భాష్యం, ద్వాత్రింశే మునిరత్యగాత్. వారి 8వ ఏటికే 4 వేదాలు నేర్చుకుంటే 12 సంవత్సరాలకు సర్వశాస్త్రాలు కరతలామలకం చేసుకున్నారు. 16 సంవత్సరములకు వ్రాయవలసిన భాష్యములెల్లా వ్రాసి ఆసేతు సీతనగ పర్యంతము పర్యటించి మండనమిషిని వంటి వయోజ్ఞాన వృద్ధులైన దిగ్దంతులను ఓడించి శిష్యుల గావించుకొని ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేసి తమ 32వ ఏట పరమపదాన్ని అందుకున్న అపరశంకరులు వారిచే ఏర్పాటు చేయబడిన కంచి కామకోటి పీఠమును అధిష్ఠించి నాస్తిక్యము ప్రబలమైన ఈ భూమిని తిరిగి ధర్మ సంస్థాపన మునర్చిన జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖర సరస్వతీ సంయమీంద్రులు. వారి భాషణల సహాయ సహకార సౌజన్యాలతో నాదైన రీతిలో వేదాంగముల గురించి తెలుపుటకు ప్రయత్నించినాను. ఇందులో దొరికిన తప్పులు ఏవైనా ఉంటే పూర్తిగా బాధ్యత నాదే. క్షంతవ్యుణ్ణి. బృహదారణ్యక ఉపనిషత్తులో ఋజుస్సామ వేదాలు పరబ్రహ్మ నిశ్వాసితం అని చెప్పబడింది. కావున వేదపురుషులైన ఆ పరమాత్మ వదిలిన ఊపిరి నుండి వేదములు ప్రభవించినవి. భాగవత పురాణంలోని మొదటి శ్లోకంలో తేనే బ్రహ్మ హృదయ అది కవయే అని ఉన్నది. అంటే ఈశ్వరునిలో వేదాలు ఆయన శ్వాసగా ఉన్నట్లు అవగతమగుతున్నది. విద్యారుణ్యుల వారు తమ గురువు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడేనంటూ ఆయన నిశ్వాసమే వేదాలని పునరుద్ఘాటించారు. వేదాలు నేర్చుకున్నటకు వేదాంగాలు అత్యంత అవసరం. ఒక మనిషికి కళ్ళు కాళ్ళు చేతులు ఎంత అవసరమో వేద పురుషునికి కూడా అంగాలు అంతే అవసరం. వేదాధ్యయనానికి వేదాంగాలు ఎంత అవసరమో విశదపరుస్తాను. ఈ వేదాంగములు 6. 1 శిక్ష, 2 వ్యాకరణము, 3 ఛందస్సు, 4 నిరుక్తము, 5 జ్యోతిషము, 6 కల్పము. లాఘవముగా ఈ 6 గూర్చి తెలుపుటకు నేను చేసే ప్రయత్నాన్ని చిత్తగించ ప్రార్థన. ఇక్కడ లాఘవము అంటే అతి తక్కువగా అనే కానీ అన్యథా అర్థం చేసుకునవద్దని మనవి. 1. శిక్ష. మంత్రాన్ని ఉచ్చరించమంటే అక్షరాన్ని శుద్ధంగా స్ఫుటంగా కాలపరిణామానుకూలంగా అంటే టైమింగ్ స్థాయి భేదానుసారము పలుకవలను. స్థాయిని కూడా నిర్దిష్టంగా 3 విధాలుగా విభజించినారు. అవి ఉదాత్త అంటే హెచ్చు, అనుదాత్త తగ్గు, స్వరితము అంటే సమములు. అప్పుడు సస్వరముగా పలికినట్లవుతుంది. మంత్రాలను సంస్కృతంలోనే ఎందుకు చదవవలనంటే భావాన్ని పదములతో, పదములను అక్షరములతో ఛందోబద్ధమైన ఛందస్సును గూర్చి తర్వాత చెప్పుకుందాం. ప్రణాళికతో స్వరయుక్తముగా భగవంతునిచే పలుకజేయనసింగిన దానిని మన ఇచ్చ వచ్చిన రీతి వాడుకునట మహాదోషము. పాణిని మహర్షి తన వ్యాకరణ గ్రంథములు మంత్రములెట్లు చదవవలను అన్నది ఈ క్రింది శ్లోకములోని పోలిక ద్వారా తెలియబరిచినారు. వ్యాఘ్రీ యథా హరేత్ పుత్రాన్ దంష్ట్రాభ్యాం చ నపీడయేత్, భీతిర్పతన భేదాభ్యాం తావద్వర్ణాన్ ప్రయోజయేత్. వ్యాఘ్రీ యథా హరేత్ పుత్రాన్ దంష్ట్రాభ్యాం చ నపీడయేత్, భీతిర్పతన భేదాభ్యాం తావద్వర్ణాన్ ప్రయోజయేత్. పులి లేక పిల్లిని మనం చూస్తూనే ఉంటాము. తన కూనలను పళ్లతో గట్టిగా పట్టుకొని ఒక చోటు నుండి మరొక చోటుకి తీసుకుపోయిన పిల్లలకు ఎటువంటి బాధ కలగనే ఒక పిల్లలకు ఎంతో హాయిని చేకూర్చుతుందో మంత్రోచ్చారణ అంత హాయిగా ఉండవలనన్నారు. ఇంతకంటే చక్కని ఉదాహరణ మనకు దొరకదు. శిక్ష అందువల్ల వేదమంత్రాలకు ఊపిరి కావున వేద పురుషునికి నాసికాస్థానమవుతుంది. 2. వ్యాకరణము. నృత్తావసానే నటరాజరాజే నవనాద ఢక్కాం నవపంచచారం ఉద్ధర్తుకామ సనకాది సిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. నృత్యం చివరి దశకు వచ్చినప్పుడు చర్మవాద్య వాదన సంపూర్తి చేయబోచున్నప్పుడు ఆ వాద్యాన్ని వేగంగా వాయించడం జరుగుతుంది. దాన్ని చోపు అంటారు. ఆ సందర్భంలో ఆ నృత్యాన్ని తమ దివ్య చక్షువులతో తిలకించుతున్న మహర్షులైన సనక, సనందన, సనాతన, సమంత్ కుమారులు మరియు పతంజలి, వ్యాఘ్రవాద, పాణిని ప్రభృతులలో పాణిని మహర్షి ఆ శబ్దములో వినిపించిన నవపంచచారం, అంటే నవ అంటే 9, పంచ అంటే 5, కలిపి 14 దరువులు కంఠస్థం చేసి అష్టాధ్యాయి అనే ప్రాథమిక సూత్ర గ్రంథాన్ని రచించినాడు. భావానికి భాష ప్రధానమైతే భాషకు వ్యాకరణం ప్రధానమవుతుంది. వ్యాకరణం లేని భాష వాక్యరణమే కదా. అందువల్ల దీనిని వేదపురుషుని ముఖస్థానంగా ఋషులు తెలిపినారు.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram. Pinsu the Techie Talk with KP, BP, VB. Prati Guruvaram technology vartha visheshalu, mobile applications gurinchi, gaming, automobiles, mariyu camera. Veetanniti paina prati varam meetho panchukovadaniki vastunnaru. బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డిసి. హలో కేపీ.
హే బీపీ, ఎలా ఉన్నారు?
బ్రహ్మాండం. ఈ షో దాదాపు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం కేపీ?
3 సంవత్సరాలు.
ఇది 4వ సంవత్సరం. సో స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా.
నమస్తే, నేను మీ విద్యారాణి. వన్ మినిట్ బైట్స్ కార్యక్రమంలో భర్తృహరి సుభాషితంలోని ఒక విలువైన ఆణిముత్యం. తరువుల తిరస ఫల భార గురుతగాంచు నింగి వ్రేలుచున మృతము సంగు మేఘుడుద్ధతులుగారు బుధులు సమృద్ధి చేత జగతినుపకర్తలకు నిధి సహజ గుణము. ఈ భర్తృహరి సుభాషితం యొక్క భావం, వృక్షములు రసభరితములైన ఫలభారంచే శాఖలు క్రిందికి వంగి ప్రజలకు ఫలములను అందించును, అడుగకయే మేఘుడు ఆకాశంను భారంచే క్రింది భాగమున సంచరించుచు అమృతధారల్నే కురిపించును, అలాగే శ్రేష్ఠులు సమృద్ధి చేత గర్వం లేనివారై ప్రవర్తించెదరు, ప్రపంచమున ఉపకారము చేయువారు వృక్షాలు మేఘుడు మాదిరి సహజ గుణములను కలిగి ఉంటారు, వారు కూడా ఇతరుల నుంచి ఏమీను ఆశించకని ఉపకారము చేయుదురు, మనుషులు కూడా మానవత్వము అనే సహజ గుణమును కలిగి ఉండాలి అని భావం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి mindmedia.com వెబ్సైట్ కి తప్పక లాగిన్ అవ్వండి. ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
హలో, దిస్ ఇస్ తమన్, యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
3. ఛందస్సు. శ్రీ కృష్ణ పరమాత్మ సృష్టి వృక్షానికి ఛందాంసి యస్య పర్ణాని అని తెలిపినారు. ఇక్కడ ఛందాంసి అన్న శబ్దము వేదములకు వాడబడింది. కారణం, వేదాల యొక్క అనువాకాలలోని మంత్ర నిర్మాణం అంతా ఛందోబద్ధమై ఉండటం కారణం కావచ్చు. ఒక పద్యం లేక శ్లోకానికి ఛందస్సు ఎటువంటిది అంటే ఆల్తి, ఐ మీన్ మెజర్మెంట్ తీసుకొని చక్కగా అతికినట్లు కుట్టిన డ్రెస్ లాంటిది. వేదాలలో గాయత్రి, అనుష్టుప్, త్రిష్టుప్ ఆదిగా గల ఛందో నిర్మాణ మంత్రములను, శ్లోకములను మనము చూడవచ్చు. ఛందోబద్ధమైన మంత్రాలను, శ్లోకాలను, పద్యాలను కంఠస్థం చేయుట ఎంతో సులువు. అదే వచన పాఠమైతే మనకు నేర్చుకునుట కష్టముగును. వేదాధ్యయనం కొనసాగించుటకు కంఠపాఠం గావించుకునుట తప్పనిసరి. కావున ఛందస్సు ఉండి తీరవలసిందే. వేదపురుషుడికి ఇది పాదద్వయముగా చెప్పబడినది. తరువాత నిరుక్తం. వేద భాషా పదోత్పత్తి శాస్త్రమును నిరుక్తము అని చెప్పవచ్చు. యాస్కుల వారు రచించిన నిరుక్తము ఆ కోవకు చెందిన గ్రంథముల యందు తలమానికము. సంస్కృత భాషలో పదములు ధాతుజన్యములు. విత్ అన్న ధాతువు నుండి విద్య, ముంచ్ అన్న ధాతువు నుండి మోక్షం, అన్న ధాతువు నుండి జ్ఞానం పుట్టినవి. ఇవి ఉదాహరణలు మాత్రమే. వేదానికి శబ్దం యొక్క వినికి ముఖ్యం కావున దీన్ని వేదపురుషుని కర్ణద్వయం అన్నారు. ఇక జ్యోతిషం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వం సమస్త సన్మంగళాని సంతు, శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే, శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే, శాంతిరేవ శాంతి. ప్రతి క్రతువు చివర చెప్పే ఈ శుభాకాంక్షలను గమనించితే ఒక కార్యక్రమము జరిగిన తరువాత చేసినవాడు చేయించిన వాడే కాకుండా చుట్టము పక్కము ఇరుగు పొరుగు దేశం విదేశం సమస్త భూమండలము అనంత విశ్వము సుఖము శుభము సౌభాగ్యము శాంతి మొదలగు శోభాయమానములైన గుణములు కలిగి వర్ధిల్లవలని ప్రార్థిస్తూ ముగిస్తారు. ఇటువంటి శ్రేయోదాయకమైన కార్యాచరణమునకు నియమావళి సుముహూర్తము సత్యగుణములు ఆవశ్యము ఆచరణీయములు. ఇటువంటి శ్రేయోదాయకమైన కార్యాచరణమునకు నియమావళి సుముహూర్తము సత్యగుణములు అవశ్యము ఆచరణీయములు. ఈ మూడు శాఖలను కలిగిన స్కందత్రయాత్మకమైన శాస్త్రముని జ్యోతిషం అంటారు. నియమావళిని గురించి తెలిపే మొదటి స్కందాన్ని సిద్ధాంత స్కందం అంటారు. ఇందులో అంకగణితం, బీజగణితం, క్షేత్రగణితం, జామెట్రీ, త్రికోణమితి, ట్రిగ్నామెట్రీ గురించి విపులంగా చెప్పడం జరుగుతుంది. అంటే యజ్ఞగుండము యొక్క పొడవెడల్పులు, యజ్ఞగుండము వద్ద వేయవలసిన వివిధములైన చతురస్ర త్రికోణ వృత్తాకృతులు మొదలగునవి తత్సంబంధములైన కొలతలు కోణములు ప్రకారమే చేయ వీలు కల్పించుతుంది. ఈ రెండవ స్కందాన్ని హోరస్కందం అంటారు. ఈ హోరయే ఆంగ్ల ముందు ఉచ్చారణా దోషంతో అవర్ HOUR అయినది. ఒక ఘడియ అనగా 24 నిమిషములు. సార్ధ ద్విఘటికా హోరాహ ఇత్యేతత్ హోరలక్షణం అన్నారు. అంటే 2.5 ఘడియల కాలం ఒక హోరయని అర్థం. అంటే 60 నిమిషములు అన్నమాటే కదా. ఈ స్కందము ఇంకా గ్రహముల గూర్చి, గ్రహ చలనముల గూర్చి, నక్షత్ర మండలమును గూర్చి తెలుపుతుంది. అంతేకాక వీనికి మానవ దైనందిన జీవితమునకు గల అవినాభావ సంబంధమును గూర్చి తెలుపుతుంది. అనన్య ప్రతిభావంతులైన ఆర్యభట్టు, వరాహమిహిరుడు, భాస్కరాచార్యుడు మొదలగు మహామహులు ఈ జ్యోతిష శాస్త్రమును గూర్చి అనేక గ్రంథములను రచించుటయే కాక ఏనాడో అంటే పాశ్చాత్యుల కంటే ఎన్నో శతాబ్దాల ముందే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉందని వేద ప్రామాణికమైన విషయముల గూర్చి విశదముగా వివరముగా తెలియపరిచినారు. ఇక మూడవది సంహిత స్కందము. ఇందు భూగర్భజలాలు, గనులు, గృహ నిర్మాణాది వాస్తు విషయాలు మరియు శకున నిమిత్తముల గురించి తెలియబరుపబడింది. పైన తెలిపిన విషయములలో శకున నిమిత్తములు మాత్రము స్పృశించి చివరి వేదాంగము వద్దకు చేరడం. శకునము అంటే పక్షి. ఇందు వివిధ రకములైన పక్షి భాషలు, మనం ఏదైనా పనికి బయలుదేరినప్పుడు ఒక దిశ నుండి వేరొక దిశగా పోవటం వల్ల కలుగు ఫలితమేవి, జంతుజాలం యొక్క నడకలు, నడతలు, అరుపులు, హావభావాలు మొదలగు వాణిని మనం మన భవిష్యత్తుకు ఏ విధంగా అన్వయించుకునవలను అన్నది తెలుపుతుంది. ఇక నిమిత్తమంటే జరగవలసినది ముందే నిర్ణయింపబడి ఉండుట. అంటే ఇది భవిష్యద్వాణి. ఇవి తెలుసుకున్నవారు పరితాపపడుటకు బదులు పరిహారమునకి ఆలోచన చేస్తారు. కావున ఒక సత్కార్యం చేయుటకు చక్కటి ముహూర్తము కడుంగడు అవసరము. అందువల్ల జ్యోతిష్యాన్ని వేదపురుషుని నయనద్వయంగా చెబుతారు. అసలు జ్యోతిష్యానికి నయనమన్న మరో పేరు ఉంది. నయ అంటేనే దారి చూపుట అని అర్థం. 6. కల్పము. ఇంతవరకు శిక్షా, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము జ్యోతిష్యములను గురించి పరిచయం చేసుకున్నాము. ఇక ఈ 5 అంగాలను ఆచరణలో పెట్టుటకు కల్పము తోడు కావాలి. ఆశ్రమ ధర్మములను అనుసరించి, అంటే బాల్య, కౌమార, యౌవన, వార్ధక్య ఆశ్రమములలో ఏ కర్మ ఎప్పుడు చేయవలే, ఏ మంత్రం ఏ కర్మయందు ఉపయోగించవలే, ఏమేమి సామాగ్రి వాడవలే, ఆ కర్మకు అధిష్టాన దేవతలు ఎవరు, ఎంతమంది ఋత్తిక్కులు ఉండవలను అన్న విషయములే కాక ఇంకా ఎన్నెన్నో విషయములను గురించి తెలుపుతుంది ఈ కల్పము. భరద్వాజ, ఆపస్తంభ, బోధాయనాది మహర్షులు కల్పక సూత్రములను గ్రంథస్థం చేసినారు. దహన సంస్కారము కూడా ఈ కర్మలలో ఒక భాగమే. దీనిని వేదపురుషుని బాహువులుగా అభివర్ణించినారు. ఈ షడంగములు మరియు మీమాంస, న్యాయ, పురాణ, ధర్మశాస్త్రములనబడు 4 ఉపాంగముల సాయంతో వేదాధ్యయనము గావింపబడుతున్నది. వేదములు 4 కలిపి వీనిని చతుర్దశ విద్యలంటున్నారు. ఇంకా ఈ విద్యలు అభ్యసించి అనుష్ఠించు మహితాత్ములచే ఈ ప్రపంచము సక్రమమైన దిశలోనే ఇంకా పయనించుతున్నది. అనంతవై వేదాహ, అంటే వేదాలు అనంతాలన్నది ఎంత నిజమో, ఆ వేదాలను గురించి చెప్పుట కూడా అనంతమన్నది అంతే నిజం. అంతా తెలియదు. కావున తెలిసిన కొంతలో కొంత తెలియబరిచి ఈ వ్యాసాన్ని ఈ వేదవాక్యంతో ముగిస్తున్నాను. భద్రం కర్ణేభిశ్రుణియామదేవాహ భద్రం పశ్యే మాక్షవీర్యజత్రా స్త్రీరంగై సుష్టువాగం స్వస్తనూభి వ్యసే మద్యవహితం యదాయు. మా చెవులు శుభప్రదములైన విషయములే వినుగాక, మా కళ్ళు శుభస్కరమైన విషయములనే చూచునుగాక, దృఢమైన అవయవములు కలిగిన శరీరముతో అహరహము మిమ్ము స్మరిస్తూ ఈ జీవితాన్ని దేవహితార్థమే గడుపుతుముగాక. శుభం భూయాత్.
ఇప్పటి వరకు మీరు విన్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం.
హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.